ఇప్పుడు యమధర్మరాజు గారు ఇలా చెబుతున్నట్ట, శిక్ష శిక్ష ఆయనే ఖరారు చేయాలి, జడ్జి గారే వేయాలి, శిక్ష మాత్రం అసిస్టెంట్లు వేయరు, ప్రాసిక్యూటర్లు వేయరు, లాయర్లు వేయరు, వాళ్ళంతా వాదోపవాదాలే. ఓయి పాపి, ఇదిగో నరకం, నువ్వు ఈ పని చేసావు నీకు ఈ నరకం, నువ్వు ఈ పని చేసావు నీకు ఈ నరకం అని చక్కగా రాసేసి ఇచ్చేస్తాట. వరే తీసుకుపండి రాని. యమధర్మరాజు గారు వేసిన శిక్ష ప్రకారంగా ఆ నరకానికి పోతారు వీళ్ళు. ఆయా పాపాలను బట్టి, ఆ పాపాలు ఏమేంటో వాడికి ఏ శిక్ష ఉంటే తర్వాత చెప్తాడు. ప్రస్తుతానికి ఏం చెప్తున్నాడంటే, ఈ యమలోకాల్లో అమ్మమ్మమ్మ గొప్ప గొప్ప వృక్షాలు ఉంటాయి, బూరుగు చెట్లు, ముళ్ళల్లో ముళ్ళే ఆకులు అనమాట వాటికి. ఇలాంటి అనేక అనేక చెట్లు ఉంటాయి, వృక్షాలు ఉంటాయి, ఇంకా తప్త వాలుకాలు అంటే ఇసక కాలిపోయి ఉంటుంది, బూర్లు మూకుళ్ళు ఉంటాయి, గంపలు ఉంటాయి, అవన్నీ అద్భుతంగా చెప్పుకొస్తారు రేపు పొద్దున మళ్ళీ మనకి. రేపు యథాప్రకారంగా
విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమతిధిరీ దరిద్రాణాం చింతామణిగుణనిగా మగ్నానాం దోష్ట్రామ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం ప్రసన్నవదనం సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం నారాయణం నమస్కృత్య నరో. అష్టాదశ పురాణ ప్రాయోజిత కార్యక్రమంలోకి మళ్ళీ మనం అడుగు పెడుతున్నాం. ఇవాళ భారతదేశంలో 5,110 సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాల తర్వాత, 110 సంవత్సరాల తర్వాత అష్టాదశ పురాణాల ప్రాజెక్టు భారతదేశంలో, ప్రపంచంలో, భారతదేశంలో అంటున్నా కానీ భారతదేశంలో తప్పకి ఎక్కడ లేదు, ఒక్క ఊళ్ళో దాదాపుగా ఇంచుమించుగా ఈ ఒక్క స్థానంలో ఏకధాటిగా సాగడం. ఎందుకంటే ఓ పురాణం ఒక ఊర్లో చెప్తే ఇంకో పురాణం ఇంకో ఊళ్ళో ఎక్కడో ఎవడో చెప్పుకోవచ్చు, కానీ 18 పురాణాలు ఒక్క ఊళ్ళో జరగడం నైమిషారణ్యంలో 5,110 ఏళ్ల క్రితం జరిగింది. ఇవాళ మళ్ళీ కేవలం మన ఏలూరులో మాత్రమే ఇక్కడ మనమే చేస్తున్నాం. ఈ విషయం సంస్కృతిలో విన్నవాళ్ళకు కూడా తెలుస్తుంది, అన్ని టీవీలకి తెలుసు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసింది, చివరికి అమెరికా వాళ్ళు కూడా విని ఆనందించారు. ఈ ఊహ మాత్రం సందేహం లేకుండా నాది కాదు. ఆ జగన్మాత అంబికాదేవి అంబికా దర్బారు బతి వాళ్ళ హృదయంలో దూరింది. మాట వరసకి ఎప్పుడో ఒకసారి విన్న కృష్ణగారు 96లో దేవీ భాగవతం చెప్పించడం, ఆ దేవీ భాగవతంలో వింటున్నప్పుడు 18 పురాణాలు ఉన్నాయని తెలియడం, తెలిసి ఆ 18 పురాణాలు మీరే ఈ స్థానంలో చెప్పండి అనడం, మనం ఏ పురాణం చెప్పడానికి ప్రారంభించి ఆ సీట్లో కూర్చున్నామో అక్కడికి లైక్ సరస్వతీదేవి రావడం, మీకు తెలుసు కదా ఇప్పుడు ఈ జ్ఞాన సరస్వతీదేవి విగ్రహం ఉన్న చోట మనం చెప్పుకునేవాడు, అప్పుడే అన్నాను సరస్వతి ఇక్కడికి వస్తుందని. ఆ తర్వాత కొద్ది రోజులకే సరస్వతి విగ్రహం లేకపోవడం లోటుగా ఉంది, ఇక్కడ మనం ప్రతిష్ట చేద్దాం అనగానే కమిటీ వాళ్ళంతా రంగంలోకి దిగడం, అమ్మవారి పాలరాతి విగ్రహానికి కూడా డోనర్స్ డొనేషన్ ఇవ్వడం. ఆ రకంగా నాకు ఆనందం ఏంటంటే మన 18 పురాణాల ప్రాజెక్టు సరస్వతిని కూడా ఇక్కడికి తీసుకొచ్చింది. దాంతో నా సీట్ ఇటు వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఏ విగ్రహం వస్తుందో మళ్ళీ చెప్పండి. మరి అంటే ఇన్ని కార్యక్రమాలు కేవలం ఒకే ఒక్క వ్యక్తి యొక్క సంకల్పం. ఆ వ్యక్తే మన అంబిక కృష్ణ గారు. అంచేత వారికి మనం మరొక్కసారి సర్వకృతజ్ఞతతో అనమాట, అభిమానంతో ఆశీర్వచనం. మేము గురుస్థానంలో ఉన్నప్పుడు కృతజ్ఞత అనడం కంటే మంగళాశీర్వచనమే పలకాలి. నాకు ఎంతో అభిమానం. ఎందుకంటే ఆయనంటే సాధారణంగా మామూలు వ్యక్తులతో మాట్లాడినప్పుడేమో ఏవో లౌకిక ప్రపంచాలు అవి మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడినా ఆయన పురాణం గురించి తప్ప మరో వ్యక్తిగతమైన జీవితమే మాట్లాడుకోలేదు. ఈ 13 సంవత్సరాలుగా ఫోన్ చేసిన అవే, లేకపోతే వారి కంపెనీకి వెళ్ళిన అవే, ఆఖరికి దేవీ భాగవతం సీరియల్గా తీస్తున్నారు దాని గురించి చర్చ, దానికి కూడా నా సలహాయే. అంబిక అనే పేరుతోటి గుళ్ళు ఎక్కడున్నాయండి? ద్వారకలో తప్ప ఎక్కడ ఒట్టి అంబికా నామంతో లేదు. మీరు కూడా ఇప్పుడు కూడా గర్వం మనకి, కొట్టండి తప్పట్లేం పర్వాలేదు. శ్రీకృష్ణ పరమాత్ముడు తన ద్వారకా నగరానికి రక్షకురాలిగా అంబికాదేవిని పెట్టి గుడి కట్టాడు అని మొహమాటం లేకుండా మీరు ఎవరన్నా నాతో వస్తే భాగవతం చూపిస్తా. ఆ అంబికాలయం కూడా మన ఏలూరికి వచ్చింది. ఇన్ని మహాకార్యక్రమాలు చేస్తున్న ఆ కుటుంబాన్ని వాళ్ళు మళ్ళీ ఒకసారి మనందరం మంగళాశీర్వచనం పలుకుతూ ఈ పురాణములన్నీ మనం చెప్పడం, దాన్ని ఏమో శ్రీనివాస్ క్యాసెట్ చేయడం ఒక ఎత్తు అయితే, మన అంబికావారి సందులోని ఆ పరిమళం సోకిన నాగభూషణం గారి సతీమణి విజయలక్ష్మి శిష్యురాలు పుస్తక రూపంలో రాసి పెట్టేది పాపం. ఈసారి వాళ్ళ అమ్మాయికి 2 కవల పిల్లలు రావడం అది పురాణ ఫలితం అన్నట్టు. ఒక్కసారి లేదు చూపించమ్మా ఇద్దరు అందరికీ భక్తులు అందరూ తప్పట్లు విడికొట్టండి. అందుకని ఆ బుజ్జి పిల్లల్లో కృష్ణుడి రంగులో ఉన్నదేమో అబ్బాయి, అమ్మవారి రంగులో తెల్లగా ఉన్నదేమో అమ్మాయిని. కవల పిల్లలు ఇద్దరు వచ్చారు. పురాణాలు రాసి పెడితే నేను ఎప్పుడో చెప్పి అమ్మాయికి కూడా ఆనాడే అన్నాను శ్రద్ధగా వచ్చి వినేది. చెన్నైలో నేనున్నా అంటూ ఓ మంచి అల్లుడు వచ్చాడు వీళ్ళకి. వాళ్ళు చాలా సుఖంగా ఉంటున్నారు. అస్సలు ఎప్పుడు నేను మాట వరసకు కూడా ఆవిడ ఫోన్ ఎత్తేవాడిని కాదు. ఎందుకని పురాణం ఉందని అడిగితే నేను సాధారణంగా ఫోన్లు ఎత్తను ఆ విషయం మీకు తెలుసు. అదొక అయినా పట్టువదన విక్రమార్కుళ్ళగా ఆ సారథి గారిని, పార్థసారథి గారిని, విశాలక్షి గారిని అడిగి ఎక్కడున్నానో తెలుసుకుని పాపం రాసి పెట్టిన మహాపుణ్యం. వారు మన పీఠానికి కూడా యథోచితంగా ఒక 5,000 రూపాయలు విరాళం ప్రకటించి ఇచ్చారు కూడా. ప్రకటించరా, ఇచ్చేసారు డైరెక్ట్. కొంతమంది ప్రకటించిన తర్వాత అంటారు ఇచ్చారు. ఆ కుటుంబం ఇలాగే 10 కాలాల పాటు ఇంకా బాగా, ఇలా అనకూడదు, ఇంకా సమున్నత స్థితికి వెళ్ళాలని, అంబికాదేవి అనుగ్రహం కలగాలని. అమ్మవారి పురాణం విన్న వాళ్ళకి, రాసిన వాళ్ళకి, దీని గురించి ఆలోచించిన వాళ్ళ అందరికీ శుభమే కలుగుతుంది. ఇంతమందికి ఇన్ని శుభాలు కలిగిస్తున్న కృష్ణగారికి శుభం కలిగి తీరుతుంది. మీ అందరికీ కూడా అమ్మాయి ఏ బెంగ పెట్టుకోక్కర్లా. అమ్మని నమ్మిన వాళ్ళు ఎవళ్ళు కూడా, నాకు ఈ బెంగ ఉంది అనుకున్న వాళ్ళు అందరూ ఒకసారి చేయొత్తండి. ఎంతో కొంత బెంగ ఉంటుంది, మా మాట లేకుండా ఎత్తేయండి. అమ్మవారి సన్నిధానంలో సత్యమే పలకండి, ఎత్తేయండి. ఈ బెంగలు ఉంటాయి మీకే కాదు, ఎప్పుడో ఒకప్పుడు కష్టం వస్తుంది అందరికీ. ఆ బెంగలన్నీ ఈ రోజు నుంచి పోయి తీరతాయి. అంచేత అమ్మకి అందరూ మనస్ఫూర్తిగా అంబికని మర్చిపోలేము, అమ్మని మర్చిపోలేమని వీళ్ళ క్యాప్షన్ ఇవాళ మీరు అందరికీ నిజం. అంచేత మరొక్కసారిగా మీ అందరూ కూడా ఆ జగన్మాతను తలుచుకోండి. నేను చెప్పినట్టు ఇప్పుడు జరుగుతున్న ఘట్టాలు చాలా గొప్పవని చెప్పాను. ప్రామాణికం లేకుండా ఏది చెప్పనని మీ అందరికీ తెలుసు. నేను ఏ పని చేసినా ప్రమాణం, ప్రమాణం అంటే ఏమిటి, పురాణంలో పలానా శ్లోకంలో ఉందని చూపించి చేస్తాను. అది లేకుండా నోటికొచ్చింది చెప్పడం అలవాటు లేదు. అందుకే ఇన్ని దేశాల వాళ్ళు కూడా గురువుగా నన్ను అంగీకరించడం, చివరికి ఇవాళ అమెరికాలో రోజు సంభాషణ తరచుగా జరిపేటటువంటి మా పార్థసారథి గారి కుటుంబం అంటే పీఠంలో రెగ్యులర్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఆ తిరుపతి రావడం, మిగతా వాళ్ళకు కూడా రావడం. ఇందిరమ్మ గారిని వాళ్ళ అబ్బాయి అప్పుడప్పుడు ఈమెయిల్ కొట్టి ఫోన్ చేసి గురువుగారు మీరు ఇచ్చాను మాత్రం సంతోషంగా ఉంది అని ఈమెయిల్ కొడతారు. ఇలా చాలామంది వాళ్ళందరికీ ఎందుకనంటే తస్మాత్ శాస్త్ర ప్రమాణంతో కృష్ణుడు చెప్పాడు, శాస్త్రం ప్రమాణంగా పుచ్చుకో, ఈ గ్రంథంలో నీవు ఇలా చేయుము అని చెప్పాడు. అలా చెయ్యాలి, అలా చేస్తే శుభం కలిగి తీరుతుంది. మీరందరూ పిల్లలు కనుక నాకు మీ అందరి అభివృద్ధి, ఇహలోకంలో సుఖం, పరలోకంలో సుఖం రెండింటినీ కోరి ఈ శాస్త్ర ప్రమాణ కార్యక్రమాలు మనం చేయిస్తున్నాం. పురాణాల్లో చెప్పినవి చెప్పినట్టుగా తూచా తప్పకుండా మీరు కూడా అలాగే ఎప్పుడైనా సాయంత్రం కార్యక్రమం ఉంటే 7:30, 4:30, 2:30 వాళ్ళంటే వచ్చేస్తున్నారు పాపం. తిండి తిని తినక నడిచి నడవక ద్వారక తిరుమల పాదయాత్ర అంటే 3,000 మంది పైన వచ్చారు మీరు. అలాంటి మీ అందరికీ ఈ తాత్కాలికంగా ఏదైనా కష్టం ఉంటే అది పూర్వజన్మ కర్మయోగం, అవన్నీ పోతాయి. కొంచెం ఆలస్యం అవ్వచ్చు, 4 రోజులు ఆలస్యం అయింది, అయినే ఎటువంటి శుభం జరిగింది మరి ఆ జగన్మాత అనుగ్రహం అంటే దేనికి బెంగొద్దు. వై డు యూ ఫియర్ వెన్ ఐ ఆమ్ హియర్, ఇది నేను చెప్పే మాట, ఇది మీరు మనస్సులో పెట్టుకోండి. ఇప్పుడు ఎందుకు చెబుతున్నా ఈ మాట మళ్ళీ గట్టిగా అంటే, ఇప్పుడు చెప్పే ఈ కార్యక్రమాలు మనం 3 రోజుల నుంచి వింటున్నాం కదా, ఇవి విన్నవాడు పొరపాటున కూడా నరకమునకు వెళ్ళడుగాక, వెళ్ళడు 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 అని శ్రీకృష్ణుడు గరుత్మంతునికి చెప్పాడు. నైమిషారణ్యంలో 88,000 మంది సౌనకాది మహర్షులకి సూత మహర్షి చెప్పాడు. భూదేవికి విష్ణుమూర్తి వరాహ రూపంలోనూ చెప్పాడు. నేను మీకు చెబుతున్నా, అంచేత అమ్మ భక్తులు, నా భక్తులు అయిన మీ అందరూ కూడా ఈ అద్భుత పవిత్ర శిష్య బృందం అంతా ఖచ్చితంగా ఇక్కడ భవిష్యత్తులో సుఖం పొందుతారు. శరీరం విడిచిపెట్టడం ఎప్పుడో ఒకప్పుడు తప్పదు గనక, ఆయుష్ తీరి శరీరం విడిచిపెట్టాక అనాయాస మరణానంతరం వీళ్ళంతా స్వర్గాది దివ్యలోకాలకి ఇంకా భక్తితో నమ్మి వింటే మోక్షానికి వెడతారు. అంచేత ఒక్కసారి వక్షస్థలం మీద చెయ్యి వేసుకోండి, మళ్ళీ ఇంకోసారి శ్లోకం చెప్పిస్తున్నా, అశాంతి పోవడం కోసం, ఆనందం పొందడం కోసం ఈ శ్లోకం ఎదురుగు చెప్పించాను, అయినా చెప్పిస్తున్నారు. ఎడం వైపు గుడికాయ మీద పెట్టుకోండి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే. ఎవడి దగ్గరికి వెళ్ళి అడుక్కునే స్థితి లేకుండా బతకాలి. మన సొంతం కోసం అడుక్కోవద్దు, పవిత్ర కార్యక్రమాలకు పర్వాలా. ఇప్పుడు ఏదో గుడి కొడుతున్నాం అంటే అది వేరు, అయ్యా నాకు అన్నం లేదు బావోయని యాచించే దరిద్రపు స్థితి అక్కర్లా. అందుకని వినాదైన్యైన జీవితం, మాకు కష్టం వచ్చింది అప్పు కావాలని ఇతరుల దగ్గరికి వెళ్ళే స్థితిని తొలగిస్తాడు. దీంట్లో శరీరం విడిచిపెట్టేటప్పుడు 100 ఏళ్లకో 90 ఏళ్లకో ఆయుష్ క్షీణించాక సుఖంగా ఉన్నవాడు ఉన్నట్టు వెళ్ళిపోవాలి. దేహం విడిచిపెట్టాక నీ సాయుధ్యానికి రావాలి. ఈ వివయా పార్వతీపతి అని భక్తితో కోరుకుంటూ ఇంకా ఈ కార్యక్రమం నేను చెప్పే మరి కొంతకాలం పాటు శ్రద్ధగా రండి. నమః పార్వతీపతయే. నరకములు ఎన్నున్నాయో ఇప్పుడు చెప్పుకొస్తున్నాడు ఆయన. ఇవన్నీ నరకాల యొక్క పేర్లు అన్నమాట. తామిశ్రో లోహశంకుశ్చ మహారౌరవశాల్మలి రౌరవః కొట్మలః కాలసోత్రకః పూతి మృత్తికః సంఘాతో లోహితోదశ్చ సవిష సంప్రతాపనః మహానిరయకాకోలో సంజీవన మహాపథౌ ఆవీ నిరంధతామిశ్రః కుంభీపాకస్తథైవ చ సంప్రతాపన నామైక స్తవనస్త్వేక వింశతిః. నరకములు చాలా ఉన్నాయి కానీ 21 నరకములు బాగా ప్రసిద్ధికెక్కాయి. ఇవి కొంచెం తీవ్ర నరకములు, ప్రమాదం కలిగించే నరకాలు. అందులో మొదటిది తామిశ్రహ అంటే కటిక చీకటి. అక్కడ హఠాత్తుగా కరెంటు లేకపోతే, కనీసం దీపారాధన కూడా లేకపోతే ఎంత కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి ఎలా వ్యాపిస్తుందో ఈ లోకమంతా. అటువంటి కటిక చీకటి తప్ప కనిపించనటువంటి భయంకర నరకం అంధతామిశ్రం. అది చాలా భయంకరమైనది. కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటట. ఈ తామిశ్రం తర్వాత రెండోది లోహశంకుశ్చ. ఇనప ముళ్ళు ఇంతంతలావు ముళ్ళుంటాయి, ఇనప మేకులు. ఆ మేకులు నేలంతా పెట్టేస్తారు. కొంతమంది చూసారా పూర్వం కాంపౌండ్ వాళ్ళ మీద పెట్టేవారు మేకులు, గాజు పెంకులు అవన్నీ. అలాగా ఎంతంత మేకులు పెట్టినటువంటి నరకం అన్నమాట. దాని మీద పారేసి బర్రం లాగుతారు, రంపం మీద సామిలులో దొంగకోసినట్టుగా. అది రెండు. మూడవది మహారౌరవం. రురువులు అని పేరు కలిగిన కొన్ని పురుగులున్నాయి, అటువంటి పురుగులతో భీకరమైన మనుషులతో రకరకాలైన దుర్వాసనలతో ఉంటుంది అత్యంత భీకరంగా, దానికి మహారౌరవము అని పేరు. అది చాలా దుఃఖకరమైనది. అవి మాట్లాడుకోండి కొంచెం అలా పట్టెళ్ళిపోయి. అంటే బూరుగు వృక్షం, ఆ బూరుగు కాయలు ఆకులు కూడా మేకుల్లో ఉంటాయి. మహాభయంకరమైన నరకం ఇది కూడా. తర్వాత రౌరవం, ఇది కొంచెం సామాన్య దుఃఖం, ఎక్కువ దుఃఖం ఇవ్వదు. ఆపై కుట్మలహ, మంచి ఇనప మొగ్గలు ఉంటాయట, ఈ మొగ్గలు బాగా కాలిచ్చి ఉంచుతారట. ఆ మొగ్గలతో కుట్మలం అంటే నిజానికి మల్లె మొగ్గలు, ఇక్కడ ఇనప మొగ్గలు కాల్చి పెడతారు. అటువంటిది కాలసూత్రం అంటే యముడి పాశం వంటి తాళ్ళు మెడకేసేసి బిగించేసేస్తారు. అంటాడు వాడు, నానా ఎతన పడిపోతాడు, అయినా మళ్ళీ వదులుతూ ఉంటారు. ఆ తర్వాత పూతి మృత్తిక, అంటే పూతి అంటే దుర్వాసన, మృత్తిక అంటే మట్టి. పూతి మృత్తిక అంటే దుర్వాసనతో ఉన్న మట్టి, మలమూత్రాలతో కుళ్ళిపోయిన మట్టి ఎలా ఉంటుంది, అటువంటి దరిద్రపువాసంతో ఉన్నది. ఇది సాధారణంగా ఎవరు పెడతారో తెలిసే ఈ పూతి మృత్తికలోకి ఇంటికి వచ్చిన వాళ్ళకి వన్నటి పులిహార, కిందటి వారం వంకాయ కూర, 10 రోజుల క్రితం కాచిన టీ, నెలాళ్ల క్రితం కాచిన కాఫీ, ఇవన్నీ గురువుగారు కాఫీ పుచ్చుకుంటారా అంటే కాఫీ విధంగా ఏదో ఇస్తారనుకుంటాం. వాడు నెలాళ్ల క్రితం కాచిన కాఫీ ఎవరు తాగకపోతే ఇంట్లో అట్టే పెట్టారు, ఎవరు తాగట్లే, బయట పారబోయడానికి భయం, దాన్ని కొంచెం వేడి చేసి ఇస్తారు. అదిగో అలా ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ పూతి మృత్తికం దగ్గర కడతారు. అక్కడ ఈ కంపుతో ఉన్న ఈ మట్టి వాడి నోట్లో పోసి అక్కడ పడుకోబెట్టి ఏడిపిస్తారట బాగా. ఇక ఆ తర్వాత పూతి మృతకం యొక్క సంఘాతం, అనేక జంతువులతో కలిసినది, ఒక జంతువు కాదు, భయంకర జంతువులు, విష జంతువులు ఉంటాయి. తర్వాత లోహితోదము అంటే రక్తం వంటి జలం, నీళ్లుంటాయి అంత రక్తమే అందులో. తర్వాత సవిష, విషంతో కూడినటువంటి ఒకనొక భయంకర నరకం. సంప్రతాపన, తాపనము అంటే వేడి ఇచ్చేది, ప్రతాపనం అంటే మిక్కిలి వేడితో కూడినది. సంప్రతాపన అంటే ఇంకా వేడిని వర్ణించలేం బావో, సూర్యుని ముట్టుకుంటే ఎలా ఉంటుంది అంత వేడి, భయంకరమైన వేడి, భయంకరమైన వేడి. మహానిరయం, నిరయము అంటే నరకం, చాలా నరకం అంటే బెర్రి బాధలు కలిగించే నరకం. కాకోలం, బాధాకరమైన వంత కాకులు ఇంతంత నల్లని ముక్కులతో కసిక్కి కసిక్కి అని పొడి చేస్తాయి. కాకోలం అంటే పాములని కూడా అర్థం. ఇలాంటి పాములతో, నీటి కాకులతో, బొంత కాకులతో ఉండే నరకం. సంజీవనం అంటే అక్కడ పడుకోబెడితే వీడు చచ్చిపోతూ చావు మళ్ళీ బతుకుతూ ఉంటాడు, చస్తాడు బతుకుతాడు. చావడం అంటే నరకంలో ఉన్నవాడికి చావు ఉండదుగా, దుఃఖం మళ్ళీ బ్రతుకు, అలాంటిది. ఆ తర్వాత మహాపథం, ఎంత దూరం వెళ్ళండి దానికి అంతం ఉండదు, ఒక్కోసారి ఉంటుంది నడక. నడక మీద, పాదయాత్ర మీద మనకి ద్వారకా తిరుమలో లేకపోతే విజయవాడ వెళ్ళినప్పుడు చూసాం కదా, కొంత దూరం వరకు సరదాగా హుషారుగా ఉంటుంది. దారిలో ఉప్మాలు పెడతారు, ఇడ్లీలు పెడతారు, షోడాలు పోస్తారు. అక్కడి నుంచి ఆ తర్వాత కనిపిస్తాడు దేవుడు అనమాట. గురువుగారు ఏమాత్రం దూరం ఉందండి అనేవారు కొత్తల్లో మొదట్లో వచ్చిన వాళ్ళు పాపం. ఇంకెంత దూరం అండం, ఇంకెంత అబ్బే 10 కిలోమీటర్లు వచ్చామా, ఇంకెంత 12 కిలోమీటర్లు అనేవాడు నేను. 10 కిలోమీటర్లు వచ్చాం ఇంక 12 అనేసరికి వాడు ఉంటారు. 12 కిలోమీటర్లు అని తిన్నారు కానీ తర్వాత వెలిగేది ఏమిటండి, 10 వచ్చాం ఇంకా 12 వెళ్ళారా, అయ్యో ఆ నడక ఇంక తెమలదన్నమాట.
అప్పుడు కొంతమంది అయితే పెయిన్ కిల్లర్స్ మందులు కూడా తెచ్చుకుని వేశారు, నాకు కూడా ఇచ్చారు ఒక కిల్లర్, అంటే నన్ను కిల్లర్ కాదు వాడు, నా పాయలెట్ కాదు, పెయిన్ మాత్రమే పోవాలి, అది పెయిన్ కిల్లర్ తప్ప పౌరాణిక కిల్లర్ కాదు. అంచేత అద్భుతమైన మందులు వేసుకుంటే నడవలేము. అడుగడుగు తీసివేస్తూ ఉంటే ఏడుకొండల వాడ వెంకటరమణ అని అనకుండానే అంటాం, గోవింద గోవింద, పాదయాత్ర అయిపోయిందా అయిపోయింది, భలే బొబ్బలు వచ్చాయి వచ్చాయి కదా, అలా బొబ్బలు వచ్చిన చివరి క్షణంలో నడిచేటప్పుడు కాస్త ఇబ్బంది పొందిన వాళ్ళు చేయొద్దండి బాబు, అంటే మీరంతా అస్సలు ఇబ్బంది పొందలేదు కాబట్టి ఎంత గొప్పవాళ్ళు అండి బాబు, సత్యవృత్తులు అని చెప్పి కానీ వచ్చేయి బొబ్బలు చెప్పడానికి మొహమాటి పడుతున్నారు. కానీ ఇక అలాగే ఎంత దూరం నడిచినా నడకకి అంతం లేని నరకం ఇది. ఆ తర్వాతది ఆవీచి అంటే తరంగములు లేని నీళ్లు, కెరటాలు ఉండవు, ఆ నీళ్లలో ముంచేస్తారు. అమ్మ నీరోయి కొత్త 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 బుస బుస ఉణుకుతూ ఉంటుంది. ఆ తరువాతది అంధతామిశ్రం, మామూలు తామిశ్రం అంటే చీకటి, అంధతామిశ్రం అంటే కటిక చీకటి. కుంభీపాకం, దీని గురించి చెప్పాం, ఇది ఎక్కువసార్లు వస్తుంది మీకు, ఎందుకంటే ప్రతిదినం అంతో ఎంతో రోడ్డు మీద వచ్చేటప్పుడు మైసూరు బజ్జీలు చూస్తాం కనుక మనం, చల్ల పుడుకని వేస్తాడు ఇంత చిన్న పుడుకు, మా చిన్నప్పుడు తినేవాళ్ళం, ఇప్పుడన్నీ పీఠాధిపతులు అయ్యాక నియమాలు వచ్చాక కొన్ని సిబ్బంది వస్తుంది కదా, అందుకే పీఠాధిపత్యం అంటే ఏదో మీరు గురువు గారికే సార్ దర్జా కూర్చుంటారు అనుకుంటారు. ఏం దర్జా కూర్చుంటారండి, మా సత్యనారాయణ గారు కావాలంటే ఎప్పుడో కూడా బస్సు తప్పిన అది బజ్జీలు తినే అధికారం ఆయనకుంది, నాకెక్కడుంది ఇప్పుడు చెప్పండి అని చేత అవకాశం లేదు. పూర్వం అయితే చక్క 86 పూర్వం బడ్డీ కోటి దగ్గర కూర్చొని దర్జాగా టీ తాగేసేవాళ్ళు అలవాడు, ఇప్పుడు అలా తాగలేము, నియమాలు వచ్చాయి. పార్థార్థి గారు ఏమంటారు, రైల్లో కావాలంటే మేము ఏది వస్తే చక్క తీసుకుని కొనుక్కుంటామండి, మీ బతికింతేగా అని ఆక్షేపించగలరు ఇప్పుడు, అప్పట్లో ఆక్షేపించేవారా. కాబట్టి పీఠాధిపత్యంలో కొన్ని స్వేచ్ఛలు ఉండవు, జపం తపం నియమం, కడుపులో గ్యాస్ వచ్చినా తినడానికి మోర్ దాన్ 24 అవర్స్ నాతో ప్రయాణం చేసిన ఈ ఏకాంత భక్తులు పెద్దవాళ్ళకి తెలుస్తుంది నా పాటలు ఏమిటో, మామూలుగా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు ఎంత కష్టపడతాడో. ఒక కాఫీ టీతో ఎలా గడపాలో ఒక్కొక్కసారి, ఆహారం తనతో పాటు ఎంత కష్టపడి పార్సల్ చేయాలో అలా అలా కానీకృతం చక్కగా రోడ్డు పక్కన తల్ల పుణుకు మైసూర్ బజ్జీ పకోడీ వేయిస్తారే, అలా వేయించడానికి వీలుగా ఉండే కుండలు ఒకటి పెడతారు. ఈ కుండలు మామూలు కుండలు కాదని చెప్పా, మన ఏలూరు ఏలూరు అంత అందులో పెట్టేస్తుంది, అంత పెద్ద కుండ, పెద్ద కుండ పెట్టేస్తారు. ఆ కుండ నిండా మంచి నూనె పోస్తారు, మామూలు నూనె కాదు నువ్వుల నూనె, ఆ నువ్వుల నూనె బాగా పోసేసి కళపెళ కళపెళ మరగదీస్తారు, మరిగిన తర్వాత అందులో షిష్ని వేస్తారు. ఎవరిని, యాతనా శరీరంలో ఉన్న పాపాత్మల్ని, మిమ్మల్ని నన్ను కాదు, మనల్ని కాదు, మన గ్యారంటీ కాదు. కొన్ని ఉంటాయి గ్యారంటీ టిక్కెట్లని, ఇంకా వాళ్ళకి పార్టీలు వాళ్ళు ఎలా అయితే టిక్కెట్ ఇచ్చేస్తారో అలాగా యమధర్మరాజు గారు మనందరికీ డైరెక్ట్ స్వర్గము పైన ఇంకా ఊర్ధలో కలిగి టిక్కెట్ ఇచ్చేసాడికి, ఇంకా మనం ఎవ్వరం నరకానికి వెళ్ళడం మైసూరు బజ్జీలా వేగడం ఉండదు. ఇక్కడికి రాలేక నానా యాతన పడుతున్నారే ఇంట్లో కూర్చుని భూతురాగాలు సినిమా టీవీ సీరియల్ చూసేవాళ్ళు వాళ్ళనమాట, వాళ్ళకి మాత్రం గ్యారంటీగా అందులో పడక తప్పదు. అందులో వండేస్తారు, మొత్తుతారు, వాడు పైకి లేచినప్పుడల్లా మళ్ళీ ఆ పెనం ఉంటుంది, ఆ పెనం కదా దాని ఏమంటారు, బూర్లు మూకుళ్ళు బూరెలు తినడానికి ఎత్తారు దాన్ని, ఆ చట్రం అంటారమ్మా, అది చట్రం అని కూడా అంటాం కదా, ఇనుముతో చేసిన చట్రం ఉంటుంది, బూర్లు ఇలా ఎత్తగానే నూనె కింద కారిపోతుంది, ఆ చట్రంలో బూర్లు ఉండిపోతాయి, అవునా, దాని చట్రం అని అనరా అమ్మా, ఆ చిల్లులతో ఉంటుంది చట్రం అని అనేవాళ్ళం మేము, మరి నా భాష చట్రం, నాది గ్రాంధికం, మరి మీరు ఏమంటారో చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పాలి భవిష్యత్తులకి ఎవరికైనా ఈ వ్యవహారిక భాషలో, ఆపక 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 తింటారంటారు అది కాదుగా, ఆపక ఆపక సరే మొత్తం మీద ఏదో ఆ వెళ్ళేటప్పుడు మీ దగ్గర రాయించుకుంటారు, ఆ లాంగ్వేజ్ కూడా రేపు పొద్దున మళ్ళీ హైదరాబాద్ వాళ్ళకి చెప్పాలి, మొత్తం మీద ఈ చట్టంలో ఇలా వండి పైకి లేపుతారు,
నూనె కింద కారిపోతుంది. వీడు ఉడికిపోయిన వాడు కాసేపు ఏడ్చి మళ్ళీ మామూలు అయిపోతాడు. మామూలు అయిపోయాక ఎలా ఉందంటే, ఇంక చాలు బాబోయ్, నన్ను వదిలేయండి బాబోయ్ అని బతిమాలుతాడు. అప్పుడే అక్కడ అబ్బాయి ఇంకో 10 టైమ్స్ ఉంది, లేక 15 టైమ్స్ ఉంది, 20 టైమ్స్ ఉందని మళ్ళీ ఇప్పుడు అంటారు. చుర్రని వెళ్తాడు, మళ్ళీ పైకి ఎత్తుతారు, అలా అలా పైకి కిందకి. కొంతమంది అయితే ఆ బూర్ల ముక్కుల్లో ఉన్న బజ్జీలు ఉష్ణ పైకి ఎత్తి వరిని, అయ్యి బాబోయ్ ఆ కష్టం తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. నమ పార్వతీపతే హర హర మహాదే అలా వేయిస్తారు. బెంగలేదు కాబట్టి మనం ఇంత ధైర్యంగా వినగలుగుతున్నాం మనం. అదే ఆ కళ్ళారా చూసినవాడైతే ఇంత ధైర్యంగా నమ పార్వతీపతి అయినప్పుడు అందామని అనలేడు, ఇంకేదంటే గొంతు ఇబ్బంది కలుగుతున్నప్పుడు వాడు. ఆ తర్వాత సంప్రతాపనము అనేది మరింత బాగా ఏడిపించే నరకం, సూర్యతాపం అన్నమాట. ఇలాంటి మొత్తం 21 నరకాలు ఉన్నాయి. ఈ 21 నరకాలు నానా భేదాలు, మళ్ళీ ఎన్ని నరకాలు ఉన్నాయో పూర్తిగా తెలియడం ఎవరి వల్ల కాదు. ఏతేషు పతితాః మూఢాః పాపిష్ఠాః ధర్మవర్జితాః తత్ర భుంజంతి కల్పాంతే తాస్తా నరకయాతనాగా. ఎవరు మూర్ఖులో, ఎవరు శాస్త్ర విరుద్ధ కర్మలు చేస్తారో, పతితులు అంటే శాస్త్రములలో చెప్పినట్టు చెయ్యని వాళ్ళు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను భక్తుల కోసం జ్ఞానుల కోసమే చెబుతున్నా, శాస్త్రకర్మలు చేసిన వాళ్ళు ఎప్పుడు చేసిన తర్వాత ఎందుకు చేశామని భయపడకూడదు, బాధపడకూడదు, మీకు శాంతే కలుగుతుంది. ఎందుకని, అది మీకు మంత్రశాస్త్రము లేక పురాణములలోనూ చెప్పారు, మీరు చెప్పింది చేశారా సొంత పెత్తనంతో చేశారా, ఇది ఆలోచించండి. మేము మా సొంతంగా చేశాం, ప్రమాణం లేదు అంటే అది మంచో చెడ్డో మనకు తెలియదు. అఫ్కోర్స్ తెలియకుండా చేసిన వాటిలో కూడా మంచి చెడ్డ ఉంటాయి, మనకి తెలియకుండానే కొన్ని పనులు చేస్తాం, అవి మంచో చెడ్డో తెలియకపోవచ్చు. కానీ చెప్పాక పుస్తకంలో ప్రమాణంగా ఉన్నాక అప్పుడు అది చేశాం, అప్పుడు నువ్వు దేనికి బెంగపెట్టుకోవాలి, అప్పుడు నీకు దేనికి అశాంతి, ఆ అశాంతి వెంటనే తొలగించుకోవాలి. అలా శాస్త్రములలో చెప్పని కర్మను చేస్తే వాళ్ళని పతితాహ, పతితులు అంటే భ్రష్టులు, దుర్మార్గములో నడుచుకున్నారు. మార్గము అంటే దారి, దుర్మార్గము అంటే చెడ్డదారి. చెడ్డదారిలో నడిచిన వాడంటే వాడు మాత్రమే, శాస్త్రమునకు విరుద్ధముగా నడుచుకుంటే దుర్మార్గి. ఇంకా ఆచారములను కూడా పురాణములలో ఇలా చెయ్యండి అని చెప్పారు, వాటికి వ్యతిరేకంగా పెడితే దురాచారం. అన్యమతం వద్దు అని చెప్పాడు, అంతే కదా. కొన్ని నేను చెప్పింది అబద్ధమా? మీకు రోజు భగవద్గీత కనీసం చదవలేకపోయినా ఆ మాత్రం ఘంటసాల రికార్డులే విన్నారు కదా. అందులో ఏం చెప్పాడు? స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. నీ ధర్మం చాలా గొప్పది, శ్రేయాం స్వధర్మో విగుణ పరధర్మాత్యనుష్ఠిత. మూర్ఖులు మాత్రమే తనకి శ్రేయస్సుని కూర్చే సొంత ధర్మం అంటే తన మతం విడిచి ఇతర మతాల్లో గడతాడు. తన ధర్మములో తన మతములో మరణం పొందినా పర్వాలా. నిధనము అంటే చచ్చుట అని అర్థం. ఏంటి నిధనం? ఎప్పుడైనా మీరు హిందీలో కూడా సంస్కృత పదాలు వస్తాయి, మనం చెప్తాగా వార్తలో చెప్పేవాడు ఆ ఇందిరాగాంధీకి నిధన్ హోగయా అంటాడంటే వెళ్ళిపోయిందని అర్థం. నిధన్ అంటే నిధనము అనే సంస్కృత శబ్దమునకు పోవుట. తన మతంలోట స్వధర్మే అంటే సొంత మతంలో నిధనం శ్రేయ తచ్చినా పర్వాల. పరధర్మ భయావహ, పరమతం ఉందే అది ఎప్పుడూ భయంకరమే. పరమతంలోకి వెళ్ళి ఇవాళ ఏదో రూపాయి ఇచ్చాడని కిరస్తానమో లేకపోతే ఇంకో దౌర్భాగ్య మతమో పుచ్చుకుంటే ఆ ఒక్క రూపాయిని కొంప ముంచేస్తుంది. మనం అందరినీ పిలుద్దాం, ఎవరిని ద్వేషించమని ఎక్కడా మనం చెప్పట్లేదండి, అది గుర్తుపెట్టుకోండి. మీరు అన్యమతమును ద్వేషించద్దు, కానీ నీ మతం అని ఇతర దరిద్ర మతాల్లోకి వెళ్ళే కర్మ నీకేంటి? ఎంత పాపం అండిది, ఎంత దరిద్రం అండిది. చక్కగా సత్యనారాయణ వ్రతం వంటి మహిమ వంటి పాత్రలు వేసిందా? ముత్తైదు వంటి ఈ అమ్మాయి అనిపించుకుందా? వెళ్ళి కిరస్తానం వాళ్ళు ఏదో 4 రూపాయలు ఇచ్చారంటే జయసోద అందులోకి వెళ్ళిందా? ఏ దయ దిక్కుమాల కర్మ ఏంటంటే ఎంత సంపాదించి ఎందుకు దరిద్ర బతుకొచ్చి అలాంటివి బతుకొద్దు. మనకి సుఖంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. పరధర్మములోకి వెళ్ళడం భయావహగా అని చెప్పారు. నేను మద్రాసులో మొన్న ఆ మధ్యన చెబితే ఈ ఉపన్యాసం మీరు ఇప్పుడు చూస్తున్నారుగా, టీవీ వన్లో ఇస్తున్నాడు సంస్కృతి వాడు చెన్నై అని, భారతీయ సేవా పరిషత్ చెన్నై అని. ఆ చెన్నై మీటింగ్లు ఎంతమంది వచ్చారు ఈ మధ్యన? 3 రోజులు మళ్ళీ చెన్నైలో మీటింగులు జరిగాయి. ఆఖరి రోజున అఖిల బ్రాహ్మణ సమాఖ్య వారు నాకు సన్మానం చేశారు. ఆ ఆఖరి రోజున వచ్చామమ్మాయి రాలేదనుకుంటా, అనుకోకుండా చెన్నై వచ్చింది. ఆఖరి రోజున ఆ బ్రాహ్మణ సమాఖ్యలో వచ్చిన వాళ్ళు ఎంతమందో తెలుసా? 2000 మంది వచ్చారు. వాళ్ళందరూ వింటూ ఉండగా చెప్పా, అత్యంత పవిత్రమైనది ఈ హైందవ ధర్మం ఆర్షమతం. దాని రికార్డింగ్ కూడా చేసి వేశారు. ఇటువంటి దాంట్లో పుట్టి అసలు ఎవరూ మతం మారకూడదు. మీలాంటి వాళ్ళు మారితే మహాప్రమాదం, మీకు పుట్టగతులు ఉండవు. జాగ్రత్త. నువ్వు ప్రేమించు, అన్యమతాల్లో గొప్ప సారం ఉంది, దాన్ని స్వీకరించు. నేను వాళ్ళతో నన్ను నడకకుండా ఏ పని చేయను, మీకు తెలుసో లేదో. ఏసే పరిష్కారం అనే కార్యక్రమం టీవీలో వస్తుంది మన సిటీ కేబుల్లో, తెలుసు కదా. ఆ సాగర్ గారు నా చేత ముహూర్తం పెట్టించుకునే సంస్కృతిలోకి వెళ్ళి చెప్పాడు ఆయన. నేను చెబితే కానీ పనిచేయరు వాళ్ళు కూడా. అంటే నాకు అన్ని మతాల వాళ్ళు శిష్యులే. హైదరాబాద్లో బోలెడంత మంది ముస్లిం శిష్యులు ఉన్నారు. అయితేనే మన మతం మార్చుకున్నందులోకి ఎదుగాడు. అందులో మంచి సేకరించాలి తప్ప అన్య మతం పుచ్చుకోవడం ప్రమాదం. తల్లిని విడిచిపెట్టి ఇంకో తల్లి నా తల్లి అని చెప్పడం ఎంత పాపమో, అటువంటిది అన్నమాట. కాబట్టి పరధర్మం ఎప్పుడూ కూడా భయావహం, డబ్బు కోసం. ఇవాళ నేనే గనక ఈ మతం విడిచిపెట్టి అమెరికా వెళ్ళినప్పుడు ఒక్కసారి ఒక్క సిలువు వేయించుకుంటే, ఒక అన్యమతం తీసుకుంటే నాకు ఎంత డబ్బు వస్తుందో తెలిసిన మీరు ఊహించండి ఎంత ఇస్తారు? 5 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇండియన్ కరెన్సీ, 5 కోట్లు. ఎన్నాళ్ళు ఈ పురాణాలు చెబితే మనం డబ్బు సంపాదిస్తాం. 5 క్రోర్స్ ఒక్క గురువుగారి విలువనే కట్టారు. తర్వాత ఎంత ఇస్తారో అది వేరే విషయం. నాకు వద్దురా బాబు పిచ్చపిరిగా, అసలు ఆ మాట మాట్లాడేవాటి నీతో స్నేహం కట్టన్నాను. విదేశాల్లో నాకు అంత డిమాండ్ ఉంది వాళ్ళ. మామూలు మన మతం వాళ్ళే అక్కడ ఉండిపోమంటే ఉండదన్నానే. 5 కోట్లు కాదు కదా, నిలువెత్తు తులాభారం బంగారంతో తూచిన అన్యమతం నా మనకెందుకండి? ఒకవేళ నిజంగా 50 కోట్లు వచ్చాయనుకుందా నాకు, ఈ 50 కోట్లు వాడు ఇచ్చిందంతా నేను ఎంతకాలం బతుకుతా? తర్వాత ఈ 50 కోట్లు ఏమవుతాయి? ఒక్కసారి మీరు అందరూ గుండెల మీద చేసుకోండి. అందుకే నేను ఇంత గట్టిగా చెబుతున్నాను. ఇక్కడ ఏం చెబుతున్నానంటే, ఇలా ఎవరైతే ధర్మవర్జిత తన ధర్మం విడిచిపెడతారో, అన్యమతములలోకి వెడతారో, వీళ్ళందరూ ఆయా నరకాలకు వెడతారు. ఎవరు సంసారంలో కడుపు నింపుకోవడం కోసం మాత్రమే బతుకుతున్నారో వాళ్ళందరికీ ఈ నరకాలుంటాయి. భూతద్వేషంతో ప్రాణుల్ని నాశనం చేసే దుర్మార్గులందరికీ ఈ నరకాలు. లోకల్లో అందరినీ కష్టపెట్టి తన కుటుంబ సంరక్షణ మాత్రమే చేసుకునే దుర్మార్గులు ఈ నరకాలకు వెడతారు. ధనం సంపాదించడం కష్టం, పాపం సంపాదించడం చాలా తేలిక. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఈ 70వ శ్లోకంలో చాలా అద్భుతమైన శ్లోకం ఇది, తృతీయోధ్యాయంలో. కేవలే నిత్య ధర్మేణ కుటుంబ భరణోత్సుక యాతి జీవోంధతామిశ్రం చరమంతమపదం. ఏమంటున్నాడో తెలుసా? సంసారం పోషించుకోవడం తప్పు కాదు. నువ్వు డబ్బు సంపాదించాలి, సంసారం పోషించాలి, శ్రమ పడాలి, రేపు నాకు చావు లేదు అనుకుని సంపాదించాలట సంపాదించేటప్పుడు. కానీ నీ సంపాదన వల్ల ఇతరులకు నాశనం కలగకుండా చూసుకో. రోజు 1 లక్ష రూపాయలు ఇస్తారు జనాన్ని చంపితే అంటే టెర్రరిస్ట్గా 1 లక్ష రూపాయలు సంపాదించిన డబ్బు డబ్బుటండి. నానా దరిద్ర పోస్తులతో వ్యాపారం చేసుకుంటూ దానివల్ల లోకాన్ని నాశనం చేస్తూ చంపేస్తూ బతకడం బతుక కాదు. కాదు, నీ పొట్ట పోషణ, నీ కుటుంబ పోషణ కోసం చేసే కర్మని ఇతరుల నాశనం మాత్రం లేకుండా చూసుకో. అందులో తన పొట్ట పోషణకి బతుకుతూ లోక నాశనానికి ఎవడు ఉపయోగపడతాడో వాళ్ళందరూ ఈ అందతామిశ్రాది నరకాల పాలవుతారు. ఈ నరకానికి క్రిందగా ఉండే భయంకర లోకాలలో జన్మిస్తారు. కొంచెం కింద భూలోకంలో తర్వాత పుడతారు మళ్ళీ. ఇప్పుడు ఎవరెవరు ఈ నరకానికి ఎడతారో చెప్పాడు. ఏ మత్తు లేకుండా శ్రద్ధగా వినాలి. కడుపు నిండుగా వస్తారు వీరంతా భక్తి శ్రద్ధలతో. అందుకని చెబుతున్నా చక్కగా మళ్ళీ శివాలయం కళకళలాడుతోంది. మధ్యలో ఒకటి రెండు రోజులు అటు మార్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ మళ్ళీ మీరందరూ పురాణం ఉందని తెలిసి తెలియగానే పాపం ఇంతమంది శ్రద్ధాశక్తులతో వచ్చి కూర్చుంటున్నారు. జాగ్రత్తగా వినండి. ఎవడు అయోగ్య కర్మలు చేస్తున్నాడో వాడు ఒక నరకం తర్వాత ఒక నరకానికి వెడతాడు. ధర్మరాజపురే యాంతి త్రిభిర్ద్వారై సుధార్మికా పాపాస్తు దక్షిణద్వార మార్గేణైవ ప్రజంతి తత్. యమధర్మరాజు గారి మార్గానికి అంటే నగరానికి నాలుగు వైపుల ద్వారాలు ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటికి నాలుగు వైపుల తలుపులు పెట్టుకుంటే ఇంకా ఇంటికి వాస్తు దోషం లేదు. అలా కాకుండా నాలుగు వైపుల ద్వారం పెట్టుకోవడానికి వీలు లేనప్పుడు మాత్రం ఒక్క దక్షిణ ద్వారం ఉంటే ప్రమాదం. ఉదాహరణకు ఒక ఆయన ఇల్లుంది, ఆ ఇంటి చుట్టూతా నాలుగు వైపుల రోడ్లు ఉన్నాయి. అప్పుడు తూర్పు పడమర దక్షిణం ఉత్తరం నాలుగు వైపుల తలుపు పెడితే ఇంకా ఇంటికి వాస్తు దోషం లేదట. అందుకే మన వాళ్ళు టెక్నిక్ చేసేవారు ఏమిటి చెప్పండి. మీరు పూర్వం మండువ ఇళ్ళని కట్టేవారు తెలుసా, ఆ మండువ ఇళ్ళు వాస్తు దోషం కోసమే కట్టారు. నాలుగు వైపుల తలుపులు ఉంటాయి, నాలుగు వైపుల తలుపులు లేకపోయినా ఈ ఇంటికి వీధి సోలలున్నా ఇంకేవైనా భయంకర దోషాలున్నా వాస్తు కుదరకపోయినా మధ్యలో నీరు చూరమట ఇంట్లో పడేందుకు వీలుగా గొయ్యి పెట్టి మండువ ఇళ్ళు పాత ఇళ్ళు ఇంకా ఎక్కడైనా ఉంటే, నేను ఎరిగి కొన్ని మండువ ఇళ్ళు ఇంకా ఉన్నాయి ఏలూరులో కూడా, ఒకసారి చూడండి ఎవరైనా, ఆ మండువ ఇంటికి వాస్తు దోషం ఉండదు. అలాంటి నగరం యమధర్మరాజు గారి నగరం. అంటే నాలుగు వైపుల వాటికి ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాలలో దక్షిణం వైపు ఒక ద్వారం ఉన్నది. ఆ ద్వారం నుంచి పాపాత్ములు పెడతారు. తక్కిన వాళ్ళకి తక్కిన రూట్స్ పెట్టారు. మినిస్టర్లందరూ ఒక రూట్లో పెడతారు, సీఎం ఒక రూట్లో పెడతాడు, అసెంబ్లీలో కూడా మామూలు ఎమ్మెల్యేలు ఒక రూట్గా పెడతారు. పాస్సులు పుచ్చుకుని చూడడానికి వెళ్ళే వాళ్ళందరిది కామన్ అంటుంది, అంతే కదా, తిరిగి దర్శనం లాంటిది. అలాగే నరకం కూడా వివిఐపీస్ అంటే బాగా పాపాలు చేసిన వాళ్ళంతా దక్షిణ ద్వారం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళు, వాళ్ళని అటు పంపుతారు త్రూ దక్షిణం. కొంచెం పాపం చేసిన వాళ్ళేమో పడమర, ఇంకొంచెం తక్కువ పాపం చేస్తే ఉత్తరం, బాగా తక్కువ పాపం చేసి ఎక్కువ పుణ్యం చేస్తే తూర్పు ద్వారం. అసలు పాపమే చెయ్యకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళరు. బైపాస్ వాళ్ళకి తణుకు టు విజయవాడ బైపాస్ ఎక్స్ప్రెస్ ఆశ్రమం దగ్గర మాత్రమే దిగచ్చు, ఇంకెక్కడ దిగటానికి లేదు. అలాగా వీళ్ళు డైరెక్ట్ వెళ్ళచ్చు ఎంట్రన్స్, అయితే వైకుంఠం లేదా స్వర్గం అక్కడ దింపుతారు. ఈ బైపాస్ ఎక్స్ప్రెస్ స్వర్గం దగ్గరే హాల్ట్, స్వర్గం తర్వాత ఇంక మంచి డైరెక్ట్ గమ్యాలు అనమాట. కొన్ని మధ్యలో ఇంపార్టెంట్ ఉంటే అక్కడ ఆపుతారు. అన్ని చోట్ల ఆపరు. అయ్యా కొంచెం ఏలూరు గుండా పోనివ్వండి, అక్కడెక్కడ దిగాలంటే అంటే అబ్బాయి ఒప్పుకోరు. అంటే ఏలూరు నరకం అండి గురువుగారు అని అంటే అప్పుడప్పుడు నరకమే పురాణాలు వినకపోతే. పురాణాలు వింటే ఇది కూడా బైపాస్. ఇంకా ఎవరెవరు ఏ ఏ మార్గాల్లో పెడతారనేది పక్కన పెడితే ఆ నరకానికి వెళ్ళే వాళ్ళెవరు. బ్రహ్మగ్నాశ్చ బ్రాహ్మణుల్ని చంపిన వాళ్ళు. ఏ బ్రాహ్మణుడు కత్తి తీసుకుని కసిక్కిని పొడి చేస్తే యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళిపోతుంది సందేహం లేకుండా. ఓ యమధర్మరాజు గారు హాయ్ వచ్చానని చెప్పుకోవచ్చు అనమాట పొడిచిపారేటి. నన్ను కాదు కొంచెం
ఇంకెవరి తోలికైనా పెడితే. ఎప్పుడు బ్రహ్మహత్య చేసాడంటే ఇంక దానికి ప్రాయశ్చిత్తం లేదు, అంతేత వాళ్ళు నరకానికి వెడతారు కనుక చేయకూడదు. తర్వాత సురాపాశ్చ, సురాపాహ అంటే నిత్యం మద్యపానం చేసేవాడు. మద్యపానానికి కూడా నియమాలు చెప్పారండో, కొంతమంది ఎక్సెప్షన్ క్యాండిడేట్స్. శుక్రవారం గుర్తుపెట్టుకోండి, ఏమేంటి, ఆదివారం, మంగళవారం, ఈ మూడు రోజులు ఎవరైనా మద్యపానం చేస్తే వాళ్ళు వ్యసన పొరులు అన్నారు. ఈ మూడు రోజులు తాగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వద్దులేండి, చేయెత్తకండి, మానేయండి, చెయ్యెత్తే ఇక్కడ బాగుండదు వాళ్ళు. అంచేత మొహమాటానికి కూడా చెయ్యెత్తకూడదు. వాళ్ళు విడిగా గురువుగారి దగ్గర వచ్చి, గురువుగారండి మేము చేసుకున్నామండి, కొంచెం మీరు అదేదో కన్ఫెక్స్ బాక్స్ అని ఉంటుంది ఏదో అలాగే చెప్పేసుకుంటామని చెప్పేసుకోండి, వాళ్ళందరూ కూడా నరకానికి పోతారట. గోఘనాశ్చ, ఆవుల్ని చంపిన వాళ్ళు, గోమాంసం తినే దుర్మార్గులు, అంటే అమెరికా ఈ తురక కంట్రీలు వీళ్ళందరూ రోజు గోమాంసమే కదా వీళ్ళు. బాలఘాతుకా, చిన్నపిల్లల్ని చంపిన వాళ్ళు, శిశు హత్య చేసిన వాళ్ళు. స్త్రీఘాతి, ఆడవాళ్ళని చంపడం, పాపం ఏ భార్గవి లాంటి హీరోయిన్నో స్వప్నిక లాంటి అమాయకురాలనో చంపేస్తే వాళ్ళందరికీ కూడా యమధర్మరాజు గారి దగ్గర పర్మనెంట్గా టికెట్ ఇస్తారు. గర్భపాతీచ, గర్భస్రావం చేయించుకున్న వాళ్ళు, స్కానింగ్ తీయించుకోవడం, ఆడపిల్లని తెలిస్తే మందులు మింగడం. అంచేత పొరపాటున కూడా పనికిరాదు. ఏమిటి, గర్భస్రావములు. తర్వాత ప్రచ్ఛన్న పాపినక, కపట స్వభావంతో పాపం, రహస్య పాపాలన్నమాట. పైకి చెప్పకుండా లోపల అవతలాన్ని చంపడానికి కుట్ర పనడం అది చాలా డేంజర్ అండి. ఎదురుగుండా పొడి చేయబడే బెటరు. రహస్యంగా వచ్చి బస్సు మీద కాల్పులు జరిపి దర్జాగా రోడ్డు మీద రెడీ చెడిపోకూడదు, ఆ దెబ్బతో క్రికెట్ ఆపేయకూడదు. ఇది అలాంటి దుర్మార్గులందరినీ ప్రచ్ఛన్న పాపులు అంటారు. వాళ్ళు వీళ్ళు ఎక్కడికి వెడతారు, ఇంక వేరే చెప్పక్కర్లే, ఇవన్నీ నరకానికి వెళ్ళేవాళ్ళు అనమాట వీళ్ళు. ఏఘరంతి గురోర్ద్రవ్యం, అమ్మో గురువు గారి డబ్బు ఎవడెత్తుకుపోతాడో, గురువు గారి చెప్పులు ఎవరు ఎత్తుకుపోతారు, గురువుగారి చెప్పులు, పప్పులు, సెల్ ఫోన్లు, మెడలో ఉన్న గొలుపులు, ఇవి ఎత్తుకుపోయే వాళ్ళందరూ కూడా గ్యారంటీగా నరకానికి పోతారట. ఆ తర్వాత ద్రవ్యం, దేవద్రవ్యం, మళ్ళీ దేవతల సొమ్ము అన్నమాట. దేవాలయానికి ట్రస్ట్ బోర్డులో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అక్కడ మాత్రం దేవుడి సొమ్ము దిగమింగకూడదు. ఆ తర్వాత ఇంతకంటే గట్టిగా చెప్పను, ద్విజస్యవ, బ్రాహ్మణుల సొమ్ము కూడా. ఎవడన్నా బ్రాహ్మణుడు స్థలం అమ్ముతానంటే వాడిని వాడి అవసరాన్ని బట్టి, నిజంగా అక్కడ 1,000 రూపాయలు ఖరీదు చేసేదాన్ని 100 రూపాయలు కొనుక్కోవడం మహాపాపం. అలాగే పాపం అర్చక స్వాములకి పళ్ళెంలో డబ్బేసి 1 రూపాయి వేసినట్టు వేసి 10 రూపాయలకి అయితే కొట్టు వేయకూడదు. రూపాయి వేసేయండి పొరపాటు లేకుండా, కానీ పొరపాటును కూడా తీసుకెళ్ళకండి. ఆ తర్వాత స్త్రీ ద్రవ్యహారిణ, ఏమండోయ్ మీ పార్టీ ఆడవాళ్ళ డబ్బులు కూడా దొంగతనం చేయకూడదట, గొలుసులు కట్ చేయకూడదు, వాళ్ళు సంతోషపడి ఇస్తే పుచ్చుకోవచ్చు. వాళ్ళు సంతోషపడి ఎప్పుడు ఇస్తారంటే చెప్పలేము, ఎప్పుడు ఇస్తారో చెప్తాం. ఒక గురువు గారికి తప్ప ఆడవాళ్ళు తొందరపడి మెళ్ళని గొలుసు ఎందుకు ఇస్తారు గురువు గారు? వాళ్ళు కూడా ఇలా చెయ్యేసుకొస్తే గురువుగారు ఒకసారి ఒక ఆవిడలో గొలుసు మీద చెయ్యేసుకొచ్చింది, ఇచ్చేస్తే అనుకున్నా నేను జాగ్రత్తగా లోపల పెట్టుకుని దండం పెట్టి బయటికి రాకుండా అన్నమాట గొలుసు. అది గొడవ. పాద నమస్కారం చేస్తుంటే గొలుసు ఎక్కడ బయటకు వస్తుంది, గట్టిగా పట్టుకుని వేస్తుంటే గురువుగారికి ఆశ కలిగింది. ఎంత తక్కువ చెబుతున్నానండి నేను, నేను నాకు నిజంగా ఆశపడలేదు, సరదా కోసమే చెప్పేది. అప్పటి నుంచి మీరందరూ అసలు మళ్ళీ సర్దుకోదు పాపం. అంచేత మొత్తం మీద ఆడవాళ్ళ డబ్బు అపహరించకూడదు. ఏ దిక్కుమాలను ముగుడైనా సరే చెప్పండి, కట్నం అయిపోయాక మళ్ళీ తెమ్మని అడగకూడదు. ఏమే ఇంటికి వెళ్ళి పుట్టింటికి వెళ్ళి డబ్బు తేవి అని పెళ్ళాన్ని ఏడిపించకూడదు. 2 ఎకరాలు నిమ్మతోట ఉంటే 2 ఎకరాలు నాకే రాచి అని అడగకూడదు దిక్కుమాలను మొగుడు. అలా అడిగేవాడు వాడు మొగుడు ఏంటండి వాడికంటే. ఇక ఆ తర్వాత ఏచ బాలద్రవ్యహరాశ్చయే, చిన్నపిల్లల డబ్బు కూడా,
చిన్నపిల్లల చేతిలో ఉన్న డబ్బులు ఎత్తుకుపోయేవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ తింటుంటే వెనక నుంచి ఐస్ క్రీమ్ నాకేసేవాళ్ళు ఉంటారే అలాంటి వాళ్ళు, చిన్నపిల్లల గొలుసులు అవి ఎత్తుకుపోయేవాళ్ళు, ఇవి కూడా చాలా డేంజర్. పిల్లల చేతిలో ఉన్న డబ్బు అసలు లాక్కోకూడదు. ఇందాక పట్టుకొచ్చిన కవల పిల్లలో మగపిల్లడు తల కట్టాడు, వాడి చేతిలో డబ్బు పెట్టి వాడు అమ్మమ్మ నా చేతిలో పెట్టిస్తే వాడు వదలడు, ఇప్పుడే ఎంత గట్టిగా ఉన్నాడు వాడికి, భవిష్యత్తులో సంగీతం ఎలా ఉంటుందో తెలియదు. కానీ కొంతమంది పిల్లలు బలి ఉంటారండి, అస్సలు చెయ్యి వదలరు అనమాట. ఏమంటే చూసారా సారథి గారు, ఇలాంటి పిల్లలు కూడా ఉంటారు కొద్ది గట్టిగా, అవసరం అమాత్రం గట్టిగా, అంటే ఇప్పటి నుంచి డబ్బు మీద గట్టిగా ఉండాలన్నమాట. ఇటువంటి వాళ్ళంతా చిన్నపిల్లల డబ్బు ఎత్తుకుపోయే వాళ్ళు కూడా నరకానికి వెడతారు. ఏ రుణం ప్రయచ్చంతి ఏ వై న్యాసాపహరకాక విశ్యాసఘాతకాయే చ విషాన్నే న సమారకాక ఆగా. రుణము తీర్చకుండా ఉన్నవాళ్ళు అప్పుచ్చుకుంటారు, తిరిగివ్వరండి. అందినంత అప్పు చేసి ఏం చెప్పారు, హాయిగా ఒప్పనం తినరా అన్నారు. అంతగాను ముంచుకొస్తే ఐపీ బంబుందిరా, అప్పు చేసి పప్పు కూడు తినరా ఓనరుడా, గొప్ప నీతి వాక్యం ఇదే వినరా పామరుడా. మనకి అప్పు చేసి పప్పు కూడా అనే సినిమాలో టైటిల్ సాంగ్ ఇది. ఇది చాలా డేంజరస్ మా, ఆ రుణములు తీర్చని వాళ్ళు నరకానికి పోతారు, వచ్చే జన్మలో మళ్ళీ దరిద్రం వించి అందరి దగ్గరికి వెళ్ళి అప్పుల పరవులైపోతారు. కనుక అప్పు మాత్రం తీర్చేయవలసిందే, అప్పు పుచ్చుకొని తిరిగి తీర్చని వాళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతారట. ఆ తర్వాత న్యాసాపహారకాహ, అయ్యా ఈ 10 రూపాయలు మీ దగ్గర అట్టే పెట్టండి, వెళ్ళేటప్పుడు ఇవ్వండి అని ఇచ్చాక ఆ తర్వాత వెళ్ళేటప్పుడు ఇవ్వరు, నువ్వు నాకెక్కడ ఇచ్చా అంట. ఇలాంటి దుర్మార్గులు కూడా నరకానికే వెడతారు. అంటే దగ్గర అట్టే పెట్టమని దాచమని ఇచ్చిన డబ్బులు ఎత్తుకుపోకూడదు, మామూలుగా చేతిలో పెడితే పుచ్చేసుకోవచ్చు అనమాట. విశ్వాసఘాతకులు నమ్మించి మోసం చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా నరకానికే. విషాన్నంతో చంపేవాళ్ళు, అన్నంలో విషం కలిపి పెట్టే చంపేస్తారుగా కొందరు. పిఠాపురంలో పాపం భార్యాభర్తలు ఉపన్యాసానికి వచ్చేవాడు, ఆ భర్త అప్పుడప్పుడు కాళ్ళు కూడా పాపం ఎంతో శ్రద్ధగా వచ్చేవాడు. ఓ రోజున బాగున్నారా అని అడిగితే, లేదు గురువుగారు కష్టం వచ్చిందని అడిగామంటే, మా అమ్మాయే మా ఆవిడకి విషం పెట్టి చంపేసిందండి, పొలం రాయట్లేదని. అమ్మ ఆ చచ్చిపోయిన వాళ్ళ ఆవిడ పేరు మీద 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది, ఇంత చేసి పాపం కూతురు విషం పెట్టి చంపిందండి, ఇంతకంటే ఆ తల్లికి ఎంత ద్రోహం అండి. అలాంటి వాళ్ళు నరకానికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తారు, చాలా బాధపడతాడు. ఆయన చెప్పమని చెప్పాడండి అందరికి, అందుకని చెప్తున్నా, లేదా నేను చెప్పను సుమ కొన్ని పేర్లు. ఏళ్ళ సూర్యనారాయణ మనకి మీకు నాతో ఎప్పుడైనా పిఠాపురం వచ్చిన వాళ్ళకి చూపిస్తాను ఈసారి. పాప ఆయన పేరు ఏళ్ళ సూర్యనారాయణ, తరచుగా నమస్తే గురువుగారు నమస్కారం అంటాడు పాప, ఎంతో బాధపడతాడు. ఏం చేస్తాం అమ్మాయి కాబట్టి కడుపులో పెట్టుకుని చెప్పలేకపోతున్నాం, చివరికి జైలు గెడుతుందండి. ఈ మధ్యన మొన్న డిసెంబర్లో ఉపన్యాసానికి వచ్చాడు ఆయన, వచ్చినప్పుడు బాధపడితే ఏమన్నాడు తెలుసా, మా ఆవిడ్ని మా అమ్మాయి చంపిందండి, ఆవిడేమో జైల్లో పెట్టారండి అనుకోకుండా. ఎందుకని, ఇందుకు కాదట, అనుకోకుండా ఇంకో కేసులో ఇరుక్కుందిట. భగవంతుడు లేవు ఉన్నాడండి, ఎక్కడికి వెడతాడు వాడు, పైవాళ్ళు లేడంటారా, లేకపోతే ఇవన్నీ ఎందుకు ఈ సృష్టి. ఏదో ఒక టైంలో వేసేస్తాడు అదొక పటక్క, అది అలా విషం పెట్టి చంపిన దుర్మార్గులు కూడా నరకానికి వెడతారు. దోషు దోషగ్రాహి ఎప్పుడు ఇతరులలో చెడ్డే వెతుకుతారు కొంతమంది. ఆవిడ అండి దొంగపీనుగండి, ఈయన అండి పాపాత్ముడండి, వాడు దొంగపీనుగండి, ఈవిడ దొంగపీనుగండి అని చెప్తారు. అస్తమాటు ఇతరులలో చెడ్డెత్తి ఇతరులను దొంగపీనుగన్న వాళ్ళు వాళ్ళ పాపాలన్నీ వీళ్ళు పుచ్చుకుంటారు, కనుక వీళ్ళు నరకానికి పోతారు. చాలా ఇది ఇంకా ప్రమాదం, ఇతరులలో దోషాలు అస్తమాటు అందుకే ఎత్తకూడదు. ఇతరుల దోషములు నెత్తే వాళ్ళని చూచి యమధర్మరాజు నవ్వుకొని నవ్వుతాట. ఎందుకని, పార్థసారథి గారిలో ఈ తప్పు ఉంది ఈ తప్పు ఉంది అని 10 సార్లు అంటే ఆయన దగ్గర పొరపాటు ఏమైనా అంతో ఎంతో పాపం ఉంటే అవన్నీ మనం శుభ్రంగా ఆయన క్లీన్ చేసేసామన్నమాట. ఆయనకి ఎంత లాభం, రెండో రకం లాభం ఇది. పురాణం వినడం పుణ్యం, ఆయన తిట్టడం వల్ల, ఆయన దోషం రహస్యంగా చెప్పడం వల్ల మనం ఏమయ్యాం, ఆ పాపాలు లాక్కుంటున్నాం. అందుకని ఏమైనా ఉంటే ముఖం మీద చెప్పమన్నాడు. అది కూడా అనవసరం, గురువులను పక్కన పెట్టండి. గురువులు చెప్పకపోతే తప్పు. మామూలుగా ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల గుణదోషములను మనం పట్టించుకోవాలి. దోషం వద్దు, గుణం ఎత్తచ్చు. ఇక తర్వాత మంచి గుణములుంటే పొగడాలి. ఇప్పుడు నేనేం చెప్పా, ఒకళ్ళ దగ్గర పురాణం రాసే లక్షణం ఉంటుంది, ఒకళ్ళ దగ్గర పురాణం చెప్పే లక్షణం ఉంటుంది, ఒక్కొక్కడు బాగా వింటారు, ఒక్కొక్కళ్ళు అమ్మవారికి బాగా సేవ చేస్తారు, ఒక్కొక్కళ్ళు దండేస్తారు, ఒక్కొక్కళ్ళు రాగానే అగరబత్తి వెలిగిస్తారు, ఇలా ఆయా మంచి గుణములు ఉంటాయి. ఎంత ఉంటే కొండంత చెయ్యండి, నా మాట వినండి అంటున్నాడు విష్ణుమూర్తి. రాముడి గొప్పతనం ఏమిటి, ఎవరైనా ఎంత ఉపకారం చేస్తే కొండంత పొగిడేవాడు, అపకారం చేస్తే మర్చిపోయేవాడు. ఇది ఉత్తమ లక్షణం. అలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. చెడ్డ లక్షణాలతో ఇతరుల మంచిని చూసి ఏడిస్తే వాళ్ళు నరకానికి పోతారు. ఇక ఎవరైనా మంచి పనులు చేస్తే ఆ మంచిలో చెడ్డ వెతకడం, దీని అసూయ అంటాం అని చెప్పాం కదా. ఇవరకు కూడా గుణేషు దోషారోప అసూయ, మంచి గుణములలో కూడా చెడ్డనే ఆరోపిస్తే అది అసూయ. అంబికాకృష్ణ గారు హయాంలో మా రోడ్డు వేశారు, వేశారు అంబికాకృష్ణ గారు రోడ్డు వేయించారు బాబు, ఆయన పొగిడితే నష్టం ఏంటి మనకి. అలా కాకుండా ఆయన డబ్బులు ఏంటండి, గవర్నమెంట్ డబ్బులేగా పెట్టేయించారంటే గవర్నమెంట్ డబ్బులు ఎంతమంది వేయిస్తున్నారు, ఎంతమంది దిగదిమింగేస్తున్నారు మనం చూస్తున్నాంగా. అలా దిగమింగకుండా కార్యక్రమం చేస్తే మంచి ఆనందించాలి ఎవరైనా అంతే. నా చెప్పులే పట్టుకొచ్చి నా శిష్యుడు అయ్యా గురువుగారు ఇవ్వనండి మీ చెప్పులను పెట్టుకు ఇచ్చాడు అనుకోండి, గురువుగారు చెప్పులేగా ఇచ్చిందంటే ఆ చెప్పులు పట్టుకుపోకుండా నాకు ఇవ్వడమే పుణ్యం, అది గుర్తుపెట్టుకోండి. ఏదో ఈవిడ పట్టుకొచ్చి చెప్పులు చేసి ఇచ్చింది అనుకుందాం, శివ పుట్టుకారని చెప్పులు షాప్ కాబట్టి ఇచ్చిందండి, అయితే ఇస్తున్నాడు అంటే చెప్పులు షాప్ అయితే ఇస్తారేటి, అలా ఎవరైనా ఇవ్వాలని రూల్ లేదు. ఇచ్చారు కాబట్టి అది సద్గుణం, ఆ సద్గుణం ఎప్పుడూ మెచ్చుకోండి. కష్టపడి ఉపన్యాసానికి నడుచు వస్తున్నారు మీరు, లేక బండి మీద వచ్చారు, గంటన్నర కూర్చుని విన్నారు, ఇంటి దగ్గర కాలక్షేపం అవ్వకు వచ్చారండి అంటే ఇంకింతకంటే పాపం ఉందా. కాలక్షేపం అవ్వడానికి బోల్డ్ ఉన్నాయి, సీరియల్స్ ఉన్నాయి, ఉదయభాన్ ఉంది టీవీలో, రోజు తిట్టుకునేటటువంటి హీరోయిన్లు ఉన్నారు ఒకళ్ళొకళ్ళు, వీళ్ళందరూ లేరేటి. వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా అక్కడికి వెళ్లకుండా ఈ పురాణానికి వస్తున్నారంటే డెఫినెట్గా మీరంతా భక్తులు. ఎంత గొప్పవాళ్ళు అండి, పొగడండి వీలుంటే. అంతేగాని ఖాళీ ఉంది కాబట్టి వచ్చారనుకోండి, మంచిలో చెడ్డ వెతక్కండి. అలా అసూయ పడితే వాళ్ళు నరకానికి పోతారు. పాపాత్ముల్ని సేవించకూడదు, నీచుల దగ్గర సేవ చేయకూడదు, వాళ్ళు కూడా నరకానికి పోతారు. ఇంకా రాగిణః అనురాగము నీచుల మీద ఉండకూడదు. నీచానురాగిణః అంటే నీచులతో ప్రేమ, నీచులతో సాంగత్యం పనికిరాదు. సాంగత్యం సజ్జనై సహ, ఓ పాపాత్ముడిని ఎవరినో ప్రేమించాం, వాడిని చేసి పెళ్లి చేసుకుంటాం అనుకున్నాం, చిచి అది మహాపాపం. ఇంకా మూఢాహ మూర్ఖులు, ఇది శాస్త్రంలో ఉంది చూసుకోండి అని చెబితే అది వినకుండా తమ ఇష్టం వచ్చినట్టు పనులు చేసేవాడిని మూర్ఖులు అంటారు. మూఢులు అంటే వాళ్ళకి శాస్త్రం వద్దు, ఇంకోటి వద్దు, ఏం చెప్పినా వినరు, వాళ్ళు మూర్ఖులు అన్నమాట. అది అటువంటి దుర్మార్గుల్ని పొరపాటును కూడా స్వర్గానికి పంపరు, నరకానికే పంపుతారు. ఇంకా సత్సంగతి పరాంగ్ముఖాః, పరాంగ్ముఖులు అంటే వ్యతిరేకముగా వెళ్ళువారు. సత్సంగతి పరాంగ్ముఖాః అంటే సత్సాంగత్యం కలిపినటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళేవారు, సజ్జనులకు వ్యతిరేకంగా వెళ్ళేవారు. మీలాంటి సజ్జనులతో స్నేహం చేయకుండా దుర్మార్గులతో వెడితే అటువంటి వాళ్ళని సత్సంగతి పరాంగ్ముఖాః సత్పురుష సహవాసం చెయ్యని వాళ్ళు అని. పాపాత్ములతో స్నేహం మానేయండి, వాళ్ళతో స్నేహం చేస్తే నరకానికి పోతారు. తీర్థ సజ్జన సత్కర్మ గుణదేవ వినిందక పురాణ వేదమే మాంసాన్యాయ వేదాంత దోషణాక. పుణ్యక్షేత్రములను తిట్టేవాళ్ళు పుణ్యక్షేత్రములకు వ్యతిరేకం వెళ్ళారు. రండి మేస్టారు పైకి రండి. ఏ చాలా రోజులు అయిపోయిన తీర్థయాత్రకి వెళ్ళారా? అది మీరు లేకపోతే ఎంత లోటుగా ఉందో. ముందు వరుసలకు కొంచెం కనపడేలా కూర్చోండి. పుణ్యక్షేత్రములను చూడని వాళ్ళు అనగానే చూసిన ఆయన వచ్చారు. చూసారా, ఇది అమ్మ యొక్క అనుగ్రహం. ఆ మేస్టారు కూడా చాలా పరమభక్తులు, పురాణ భక్తులు. అలాంటి వాళ్ళు 4 రోజులు కనపడకపోతే గురువుగారికి ఐడెంటిఫికేషన్. మీరు అనుకుంటారు గురువుగారు మనల్ని వదిలేస్తారేమో అనండి. ఎవరిని వదలరు. ఎవరు రాలేదు, ఎవరు వచ్చారో నాకు ఎంత గుర్తో గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చిన్న చిట్టగాని కాదు, శ్రద్ధాశక్తులతో వినేవాళ్ళని కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ ప్రేమానురాగారు కూడా అవతల వాళ్ళని బట్టి ఎక్కువ ఉంటుంది. గరుత్మంతుడిని ఒక రకంగా చూస్తాడు స్వామి, జైవిజీవులను ఒక రకంగా చూస్తాడు, పుణ్యశీల సుశీలాదులను ఒక రకంగా చూస్తాడు, లక్ష్మిని ఒక రకంగా చూస్తాడు, ప్రహ్లాదుని ఒక రకంగా చూస్తాడు, అందరినీ చూస్తాడు. అది మాత్రం మర్చిపోకండి. మా గురువు గారికి ఈ మధ్య నా మీద కోపం వచ్చింది అని బెంగ ఎప్పుడు పెట్టుకోకండి. ఎవరికి మీద గురువుగారికి అసలు కోపం రాదు. కానీ ఒక కొన్ని పరీక్షలు ఉంటాయి, ఆ పరీక్షలు నెగ్గాలి. అప్పుడు ఆ బెంగెట్టుకోకర్లే, నాకు బెంగ అని ఏడవద్దు. అసలు బెంగ ఎందుకండి? సందేహం లేదు. పుణ్యక్షేత్రములను చూచిన వాళ్ళు నరకానికి వెళ్ళరు, పుణ్యక్షేత్రాలని మర్చిపోతే నరకానికి పోతారు. సత్పురుషుల్ని తిడితే అటువంటి వాళ్ళు నరకానికి పోతారు. దేవ వినిందకాహ, దేవతల్ని తిడితే, రాముణ్ణి తిడితే, రామసేతువు లేదంటే అప్పుడు నల్లకడదోడు వాడు ఎక్కడికి వెళ్తాడు? ఇలా చూసుకుంటూ డింగుడింగంటూ యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. ఎరా, హాయిగా సీఎం పోస్ట్ నీకు ఇచ్చాను తమిళనాడుకి, నల్లకడదోడు పెట్టుకుని తిన్నగా ఉండగా రాముడు లేడు, రామసేతువు లేదంటావరా? రా రోయ్ అని ఈ కొబ్బరికైతే ముందు రాగానే స్వాగతం చెప్పి నెత్తి మీద కొడతారు తిక్కుమాలండి, మామిడి పగిలేలాగా. అయ్యో ఎందుకన్నానరా బాబోయ్ అని ఏడుస్తాడు. ఎలాగో కొద్ది రోజుల్లో వాడు వెళ్ళబోతున్నాడు. ప్రొఫెసర్ యమధర్మరాజు గారు నాకు చెప్పారు, ఎక్కువ కాలం లేదు వెళ్ళిపోతున్నట్టు. వాడు ఇంత బాగా ఎవరు చెప్పగలరు జ్యోతిషం, నేను చెప్పేస్తాను మొహమాటలేదు, ఎక్కువ కాలం లేదు. అప్పుడు యమధర్మరాజు గారికి రికమెండేషన్ ఇస్తున్నాను నేను, వాడి కోసం ఏమేం చేయాలో అన్నీ రాసి పెట్టా కాగితం మీద వాడికి. ఇక తర్వాత మంచి కర్మలను నిందించేవాళ్ళు, పురాణ వేద మేమాంస పురాణములను తిట్టేవాళ్ళు. ఆ ఏం పురాణాలు రోజు గుళ్ళకి పురాణం పురాణం పెడతారు, పురాణం ఎందుకని తిట్టేవాళ్ళు. వేదములను తిట్టేవాళ్ళు, మీమాంసా శాస్త్రములు, తర్కశాస్త్రమును, న్యాయశాస్త్రాన్ని, వేదాంత శాస్త్రాన్ని తిరస్కరించేవాళ్ళు. వీళ్ళంతా యమధర్మరాజు గారికి చీప్పు గెస్ట్లు. CHEAP అది చీప్పు గెస్ట్. హర్షిత దుఃఖితం దృష్ట్వా హర్షితే దుఃఖదాయకః. దుష్టవాక్యస్య వక్తారో దుష్టచిత్తాశ్చ యే సదా. ఎవరు ఇతరులు దుఃఖం పొందుతూ ఉంటే తాము సంతోషం పొందుతారు. అంటే ఇతరులు బాధపడుతున్నారు, ఎవడో ఒక్కొక్కడు అప్పులతోటో ఇంకేదో బాధపడుతున్నాడు పాపం. అలా బాధపడుతున్న వాడిని చూసి మనం బాధపడాలటండి, వాళ్ళకి ఎంత కష్టం వచ్చింది అని. అప్పుడు చంకలు కొట్టింది, అచ్చిగా అచ్చిగా వాడికి బాగా అయ్యింది అన్నాము. ఈ బాగా అయ్యింది అన్నది అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ వాడిని కొళ్ళ పొడుకుతారు. వాళ్ళంతా యమధర్మరాజు గారి దగ్గరికి పోగదప్పుడు. ఇక ఎవడు నిత్య సంతోషంతో ఉన్నవాడిని చూసి తాను ఏడుస్తాడో వాడు నరకానికి పోతాడు. చెడ్డ మాటలు బండభూతులు మాట్లాడే వాళ్ళు ఉంటారే, వాళ్ళు కూడా నరకానికి పోతారు. దుష్టవాక్యస్య వక్తారహ అంటే చెడ్డ మాటలే పలికేవాళ్ళు. వాళ్ళు పురాణాలు చెప్పరు, పురాణ వాక్యాలు వినరు, ఎంతసేపు భూతులు తిట్టుకుంటూ రోడ్డు మీద తిరుగుతారు. వాళ్ళు దుష్ట స్వభావం కలిగిన వాళ్ళు. వీళ్ళంతా యమధర్మరాజు గారికి అతిథులుగా పెడతారు. నిజమైన భగవద్భక్తులకి బ్రహ్మానందం కలుగుతుంది. బ్రహ్మానందం 2 రకాలు, భక్తి వల్ల ఆనందం వస్తుంది, లేదా శాస్త్రములు వినడం వల్ల ఆశ వస్తుంది. అలాంటి వాళ్ళు నరకానికి వెళ్ళరట పొరపాటున కూడా. రేపటి ఆశ నిన్న వెతలేటికి నేటి సుఖాల తేలుమా, భక్తితో భగవత్ కథలు వింటే రేపు మీద ఆశ అక్కర్లా, నిన్న బాధలు అక్కర్లా, ఈ పూట మాత్రం బ్రహ్మానందం కలుగుతుంది. ఆ బ్రహ్మానంద స్వరూపులు నరకానికి వెళ్ళరు. అలా కాకుండా దుష్ట స్వభావంతో నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్ళు మాత్రం నరకానికి పోతారు. నశృణ్వంతి హితం వాక్యం శాస్త్ర వార్తాం కదాపిన ఆత్మ సంభావితాగ స్తబ్ధమూఢాగ పండితమానినగ. తమకు ఉపయోగపడే మాటల్ని హితవాక్యం అంటారు. ఏమిటి ఇప్పుడు మీరు చేస్తున్నది? ఏమిటి ఇవి మీకు ఉపయోగపడే వాక్యములు? ఇవి వింటే నరకానికి వెళ్ళరు అని చెప్పాం, ఇవి హితవాక్యములు. అలాగే కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుందని చెప్పాం చిన్నపిల్లలకి. షాక్ కొడుతుంది అనేది కరెక్ట్ కదా, అది వినకపోతే ఏమవుతాడు వాడు? షాక్ కొడుతుంది. హితవాక్యం వినలేదు వాడు. తమకి జీవితంలో ఉపయోగపడే వాక్యములన్నీ హితవాక్యములే. ఆ హితవాక్యములు విననివాడు శాస్త్రవార్తాం కదాపినా. శాస్త్రముల యొక్క వాక్యములు అవి ఇప్పుడు మీరు వినవి కూడా శాస్త్రవార్తలే. ఇవి వినని వాళ్ళు అస్తమాటు తమని పొగుడుకునేవాళ్ళు, నేను గొప్పవాణ్ణి, నేను మహాత్ముణ్ణి, నేను బాగా డబ్బున్నవాణ్ణి, నాకు మంచి పొజిషన్ ఉంది, ఐఎమ్ ది కలెక్టర్, ఐఎమ్ ది బిల్ కలెక్టర్ అని చెప్పుకునేవాళ్ళు ఉంటారే, వాళ్ళు మూఢాహ మూర్ఖులు. పండితమానినహ పండితులమని తమను తాము గౌరవించుకునేవారు వీళ్ళు నరకానికి పోతారు. ఇది కొంచెం గొప్ప మాట అండోయ్.